మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. నేను మీ ఈశ్వర్ విష్ణుమట్ల మాట్లాడుతున్నాను న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే అంశం పైన. మీరు గనక ఈ కార్యక్రమంలో పాల్పంచుకోదలుచుకుంటే ఇండియా నుంచి కాల్ చేస్తూ ఉంటే గనక 9888555672 నెంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తూ ఉంటే గనక +1484364-3471 పైన, స్కైప్ ఐడి నుంచి కాల్ చేస్తూ ఉంటే గనక mind.media ఐడి పైన కాల్ చేసి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు, ప్రశ్నలు అడగచ్చు, చర్చ కూడా చేయొచ్చు. అట్లాగే మైండ్ మీడియా లైక్ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని నిరంతరం అనేక అప్డేట్ విషయాల పైన మనం మైండ్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, ఎలా ఉన్నారు అందరూ? ఐ థింక్ కరోనా యొక్క ప్రభావం మెల్లగా తగ్గుతున్న క్రమంలో కరోనా యొక్క వేడి స్టిల్ మన ప్రధాని మొదలుకొని ముఖ్యమంత్రుల దాకా, మంత్రుల దాకా, కలెక్టర్ల దాకా అందరూ చేస్తున్నటువంటి విజ్ఞప్తిని తప్పకుండా పాటించండి. బయటికి వెళ్తున్నప్పుడు మాస్క్ వేసుకోవడం మర్చిపోవద్దు. అట్లాగే 2 అడుగుల దూరాన్ని తప్పక పాటించండి. చేతుల్ని ఎప్పటికప్పుడు శానిటైజర్తో శుభ్రపరచుకోండి. కరోనాని అవాయిడ్ చేయండి, కరోనా రాకుండా చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఒక పక్కన కరోనా వేడి తగ్గే ఈ క్రమంలో ఎన్నికల వేడి అనేది ఆల్రెడీ మొదలైపోయింది. చాలా అంశాల్లో స్థానిక సంస్థల ప్రతినిధులకు సంబంధించి ఇందూరులో, నిజామాబాద్లో ఈరోజు నా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈరోజు కంప్లీట్ అయినాయి. అట్లాగే దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ ఆ వేడి మొదలైపోయింది. జిహెచ్ఎంసీ వేడి కూడా ఒక పక్కన తెలంగాణలో రగులుతోంది. బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా దగ్గరలోనే తిరుపతి లోక్సభ స్థానానికి అక్కడ ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కూడా దగ్గరలో ఉన్నాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. మరొక పక్క బీహార్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. బీహార్ తర్వాత బెంగాల్లో కూడా ఆల్రెడీ ఆ సందడి మొదలైపోయింది. సో ఇన్ని జరుగుతున్నటువంటి క్రమంలో మనం అనేక హాట్ అంశాలు మనం మాట్లాడుకోవాలంటే గనక మనం ప్రయారిటైజ్ చేసుకుంటే గనక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి ఎన్నిక, ఉప ఎన్నిక దుబ్బాక. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు గారు ఆల్రెడీ ప్రచారంలో దూసుకుని పోతుంటే, సో టిఆర్ఎస్ మన మాజీ శాసన మన కీర్తి చేసులైనటువంటి శాసనసభ్యులైనటువంటి సోంపేట రామలింగారెడ్డి గారి భార్యని వాళ్ళు ఎన్నికల బరిలో నిలపడం జరిగింది. కాంగ్రెస్ కూడా ఇవాళ రేపు అభ్యర్థిని ప్రకటించడం, నామినేషన్ పర్వం మొదలవడం అనేది జరిగి ఈ క్రమంలో దుబ్బాక ప్రత్యేకంగా లైక్ చాలా ఒక రకంగా పొలిటికల్ హీట్ని అనేది జనరేట్ చేసిందని చెప్పచ్చు. తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకుంటే యాక్చువల్గా చాలా చోట్ల, అంటే ఎప్పటి నుంచి వస్తున్న సంప్రదాయాల ప్రకారం ఎవరైనా ఒక శాసనసభ్యులు మరణిస్తే వారి భార్యలకు కానీ వారి వారసులకు కానీ టికెట్లు ఇవ్వడం ద్వారా వారికి సానుభూతి పరంగా కొన్ని ప్రతిపక్షాలు నిలబెట్టకపోవడం, సానుభూతి పరంగా ఓట్లు ఇవ్వడం లాంటివి ఎప్పటి నుంచి ఒక సంప్రదాయంలాగా మొదలుపెట్టారు యాక్చువల్గా. కానీ ఆ సంప్రదాయాన్ని టిఆర్ఎస్ ఎప్పుడో బ్రేక్ చేసి సో ఆ ఎలక్షన్స్ లో విన్ అవ్వాలి, మా సీట్ అని, ఎప్పటికీ పాలిటిక్స్ వేరే, సానుభూతి వేరే అనే అంశాన్ని టిఆర్ఎస్ మొదలుపెట్టి ఈ రోజున టిఆర్ఎస్ కూడా ఇప్పుడు గట్టి పోటీ ఎదుర్కొంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు గారి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటుందని చెప్పచ్చు. కాబట్టి సో ఎప్పట్లాగానే తెలంగాణ లైక్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లైక్ ఎన్నికల మాస్టర్ మైండ్ కింద హరీష్ రావు గారిని ఒక తూర్పు ముఖ్యంగా వాడుతుంది టిఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు ఏ ఉప ఎన్నిక జరిగినా ఆయనకి ఇన్ఛార్జ్షిప్ ఇవ్వడం, ఆయన దగ్గరుండి పర్యవేక్షించి ఎక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, నేనున్నానని చెప్పడం ద్వారా వివిధ రంగాల్లో వివిధ రకాల ప్రజాప్రతినిధుల్ని చేర్చుకోవడం ద్వారా ఎప్పుడు ఆయన తనదైన శైలిలో పాత్ర పోషిస్తూ ఉంటారు. అలాంటిది మొట్టమొదటిసారిగా ఆయన కొంచెం డిఫెన్సివ్ మోడ్లో ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకనంటే దుబ్బాక అనేది మన ప్రత్యేకించి ఈ మన రఘునందన్ రావు గారు బీజేపీ అభ్యర్థి ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లుగా దుబ్బాక అనేది పక్కనే మన హరీష్ రావు గారి నియోజకవర్గం, కేసీఆర్ గారి నియోజకవర్గం, అట్లానే కేటీఆర్ గారి నియోజకవర్గం మధ్యలో ఉండిపోయినటువంటి ఈ దుబ్బాక వాళ్ళ నియోజకవర్గాలకి దీనికి మధ్య హస్తిమ సకాంతరం డిఫరెన్సెస్ ఎప్పుడైతే కనపడుతున్నాయో ఆ పాయింట్ ని రఘునందన్ రావు గారు ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్లగలిగారనేది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. అంటే ఒక మంచి మంచి రోడ్లు కానీ, మంచి మంచి వైద్య సదుపాయాలు కానీ, మంచి మంచి లైక్ పట్టణ సుందరీకరణలు కానీ అట్లాంటివి దుబ్బాక నోచుకోకుండా అట్లాగే అక్కడ మంచి మంచినీటి వసతి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అనేది పక్కదాకా, అంటే ఇవన్నీ మూడింటికి సరిహద్దులో ఉన్న కాన్స్టిట్యున్సీ కాబట్టి దానికి దీనికి మధ్యటువంటి భేదాన్ని ఆయన ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ఆయన ప్రతి ప్రచారంలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ప్రజల్లో ఒకలాంటి ఆలోచన రేకెత్తించారు. పైగా ఆయన పుట్టప్ చేస్తున్నటువంటి ఇంకొక పాయింట్ ఏంటనంటే, ఇప్పుడు హరీష్ రావు గారు ఏం చెప్తున్నారనంటే, ఈ ఎన్నికల్లో గనక రఘునందన్ రావు గారు అంటే బీజేపీ గెలిస్తే, పువ్వు గుర్తోళ్ళు గెలిస్తే పెన్షన్లు తగ్గిపోతాయని. పెన్షన్లు తగ్గిపోవడానికి ఒక ఎమ్మెల్యే వల్ల ప్రభుత్వం నడుస్తుందా, లేకపోతే ఒక ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యే గెలిస్తే ప్రభుత్వం మొత్తం మార్చేయాల్సిన లేకపోతే పడిపోవాల్సిన పరిస్థితులు వస్తాయా అనేది హరీష్ రావు గారు చెప్పాలంటూ రఘునందన్ రావు గారు చెప్తున్నటువంటి అంశాలు కూడా ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారనేది మనకి గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి నివేదిక. అట్లాగే వివిధ వర్గాల్లో, వివిధ సామాజిక వర్గాల్లో బీజేపీకి ముఖ్యంగా ఓబీసీస్లో పెరుగుతున్నటువంటి, అట్లాగే అప్ప క్యాస్ట్లో ఆదరణ విపరీతంగా పెరగడం, ఇవన్నీ టీఆర్ఎస్ పార్టీని కలవర పెడుతున్నటువంటి అంశాలు. అలాగే వాళ్ళు అడుగుతున్నట్లుగా ఒక పార్టీ ఒక ఒక కాన్స్టిట్యున్సీలో దాదాపు 100 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి, 119 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అసెంబ్లీలో 100 ఎమ్మెల్యేలు తిరుగులేని మెజారిటీతో ఉన్నటువంటి ఒక పార్టీ ఒక ఉప ఎన్నికలో ఇప్పటిదాకా ఒక్కళ్లే శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఒక ఆవలి పార్టీ గనక గెలిస్తే వాళ్ళు ఎట్లా మరి పెన్షన్లు అనేవి ఆ కాన్స్టిట్యున్సీలో ఆగిపోతాయి అనేది ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు అనేది నా ఉద్దేశం. అసలు అట్లాగే అక్కడ ఎమ్మెల్యే గెలిస్తే కనుక విద్యుత్ మీటర్లు పెడతారు, ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఉండదు, రైతు బంధు ఆపేస్తారు, అన్ని చాలా దాని ఏమంటారు అన్వెరిఫైడ్ గా లేకపోతే ప్యూర్ గా పొలిటికల్ ఇన్స్టింక్ట్స్ తోటి చేస్తున్నటువంటి ఆరోపణలని రఘునందన్ రావు గారు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు అనేది అక్కడ ప్రజల అభిప్రాయం కింద మనకు వినపడుతుంది. విద్యుత్ సంస్కరణల బిల్లు డ్రాఫ్ట్ ఇంకా పంపించారు, అసలు ఇంకా దాన్ని పార్లమెంట్ లోనే ప్రవేశపెట్టలా, ఇంకా దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఏంటనేది ఇంకా స్పష్టంగా తీసుకోవాలా, స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అట్లాంటిది ఉచిత విద్యుత్ ఆగిపోతుంది, మేము 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ఇది ఆపేస్తుంది ఇక్కడ కనుక ఎమ్మెల్యే గెలిస్తే అని చెప్పడం అనేది ఒకలాంటి తీవ్రమైనటువంటి ఆరోపణ. ఆ తీవ్రమైన ఆరోపణకి హరీష్ రావు గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి యాక్చువల్ గా ఎందుకని ఏ రకంగా ఉచిత విద్యుత్ సంస్కరణ వల్ల ఆపేస్తారు, లేదా రైతు బంధుకి నువ్వు వ్యవసాయ బిల్లులకి సంబంధం ఏంటి. వ్యవసాయ బిల్లులు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది గుడ్డిగా వ్యతిరేకించారు. యాక్చువల్ గా వ్యవసాయ బిల్లు వల్ల ఏం జరుగుతుంది అనేది ప్రజల్లో స్పష్టమైనటువంటి లైక్ దాని ఏమన్నా అవగాహన కల్పించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాని మీద దుష్ప్రచారం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కాంట్రాక్ట్ వ్యవసాయం ఒక పక్కన కేసీఆర్ గారు ఆయనకున్నటువంటి అక్కడ ఫామ్ హౌస్ లోనే దాదాపు 180 ఎకరాల్లో ఆయన కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తూ, ఆయన ఎవరికి ఎవరితో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారో వాళ్ళు, ఆయన ఎంతమంది చెప్పినట్లుగా ఎకరానికి నాకు 1 కోటి రూపాయలు ఆదాయం వస్తుంది కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల, వాళ్ళు చెప్పినటువంటి నీ పంటలు వేయడం వల్ల, వాళ్ళు చెప్పిన విధానాల్లో నీ పంటలు పండించి అమ్మడం వల్ల ఎకరానికి నాకు 1 కోటి రూపాయలు లాభం వస్తుందని చెప్పినటువంటి కేసీఆర్ గారు రైతుల దగ్గరకు వచ్చినప్పటికి మాత్రం మీరు కాంట్రాక్ట్ వ్యవసాయంలోకి వెళ్తే అంబానీలు అదానీలు వచ్చేస్తారు, ఎక్కడెక్కడికి దూరం ఎట్లా పంపించుకుంటారు అనే మాటలు మాట్లాడడం అనేది కొంచెం ఈ వైరుధ్యం అనేది ప్రజలు కూడా ఆలోచించడం మొదలు పెట్టారు. అంటే ఇక్కడ బీజేపీ ఇమేజ్ పెరుగుతుంది కాబట్టి బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి ఒకవేళ గనక దుబ్బాక ఎన్నికల్లో గనక బీజేపీ గెలిస్తే ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితమైన మలుపు అవుతుంది అనేది కేసీఆర్ గారికి స్పష్టంగా తెలుసు. దుబ్బాకతో ఆగేది కాదు, దాని తర్వాత జిహెచ్ఎంసీ పైన దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. జిహెచ్ఎంసీలో గనక బీజేపీ గనక తన లైక్ ప్రభావాన్ని గనక చాటుకోగలిగితే, తన బలాన్ని గనక తన చూపించగలిగితే హైదరాబాద్ లో జనరల్ గా ఎప్పుడు టీఆర్ఎస్ వీక్ జనరల్ గా వీక్ గా ఉండేది, లాస్ట్ ఎలక్షన్ కి బాగా స్ట్రెంగ్తన్ చేసుకున్నారు వివిధ పార్టీల నుంచి అక్కడ దాంట్లో జాయిన్ చేసుకోవడం ద్వారా, అంతకుముందు జాయిన్ చేసుకున్న వాళ్ళకి అఫీషియల్ గా టీఆర్ఎస్ టికెట్లు ఇవ్వడం ద్వారా. అలాంటిది ఇక్కడ గనక తిరిగి బలం పుంజుకోగలిగితే, జిహెచ్ఎంసీ పరిధిలో గనక బీజేపీ బలం పుంజుకోగలిగితే ఎప్పటికైనా సరే బీజేపీ రాష్ట్ర స్థాయిలో థ్రెటనింగ్ ఫోర్స్ అవుతుంది అనేది కేసీఆర్ గారికి ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ మన హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, వీళ్ళందరికీ స్పష్టంగా తెలుసు. కాబట్టి దుబ్బాకలో ఎట్లాగైనా వాళ్ళ బీజేపీ యొక్క ప్రస్థానాన్ని అడ్డుకోవడం కోసం ప్రజల్లో ఒకలాంటి వ్యతిరేకత క్రియేట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలని దుబ్బాక ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు, ఎలా వాళ్ళు రెస్పాండ్ అవుతారు అనేది ఈ వచ్చే దుబ్బాక ఉప ఎన్నికలు అనేవి మనకు తెలుస్తాయి. అయితే ఈ సీక్వెన్సెస్ మధ్యలోనే అలాగే మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రజాప్రతినిధులతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఒక సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. సో దానిపైన ఈ ప్రభావాలు ఎట్లా ఉంటాయి, అట్లాగే జిహెచ్ఎంసీ పైన ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది మనం దుబ్బాక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా విశ్లేషణ చేయగలుగుతాం. ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం బట్టి అయితే గనక అభ్యర్థిగా ఒక పార్టీ అభ్యర్థిగా రఘునందన్ రావు గారికి ప్రజల్లో అరే ఇన్నిసార్లు మనం ఆయన ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు కదా, ఒక్కసారి అవకాశం ఇద్దాం, ఈ అవకాశం ఇక్కడ ఎమ్మెల్యేని వేరే పార్టీ ఎమ్మెల్యేని గెలిపించడం వలన టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు కదా, మనం కేసీఆర్ గారిని ఏమి ఇబ్బంది పెడుతున్నట్టు కాదు కదా, ఒక్కసారి అవకాశం ఇద్దాం, ఇంకా మూడేళ్ళు టైమే కదా ఉంది, ఈ మూడేళ్లకి గనక ఈయనకి అవకాశం ఇచ్చి చూస్తే ఒకవేళ ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందేమో అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నట్లుగా ఆ యాంగిల్లో జరుగుతున్న ప్రచారం వలన ప్రజలు ప్రభావితం అవుతున్నట్లు, దాని వలన అందరికంటే ముందుగా రఘునందన్ రావు గారు బీజేపీ అభ్యర్థిగా ముందున్నట్లుగా మనకి వస్తున్నటువంటి సమాచారం. దాన్ని చిట్ట చివరి దాకా ఎట్లా నిలుపుకుంటారు, ఎట్లా మీరు చూస్తూ ఉంటే ఇంకా జనరల్ గానే అధికార పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఎప్పుడు డెఫినెట్ గా ఉంటాయి కాబట్టి ప్రలోభపెట్టడాలు కానీ బెదిరించడాలు కానీ భయపెట్టడాలు కానీ లేదా వివిధ మేము ఇట్లా చేసాం కదా మళ్ళీ సానుభూతిని ఉపయోగించుకోవాలి ఇట్లాంటి 4-5 రకాల అంశాలని అధికార పార్టీ సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది ఎప్పటికీ ఇది 2020లోనే వీకెన్సే ఇదొక అత్యంత ఉత్కంఠ భరితమైనటువంటి పోరుల్లో దుబ్బాక ఉప ఎన్నిక ఒకటి అనేది మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. ఓకే, ఇంకా ఆంధ్రప్రదేశ్ అంశానికి సంబంధించి మనం చూస్తూ ఉంటే సో రకరకాల గందరగోళాలు, రకరకాల విశ్లేషణలు, రకరకాల ఊహాగానాలు, రకరకాల ఈ దాని ఏమంటారు ఒకళ్ళతో ఒకళ్ళు కలిశారని చెప్పుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అనేది ఇంకా ఆఫ్కోర్స్ ఇంకా నోటిఫికేషన్ రావాల్సింది, వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితిని బట్టి మనం చెప్పొచ్చు. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో గనక మనం ఖచ్చితంగా గమనిస్తే అక్కడ కూడా బీజేపీ చాప కింద నీరులాగా తన బలాన్ని విస్తరించుకుంటుందని చెప్పచ్చు. దానికి ప్రముఖ కారణంగా అంటే హిందూ కన్సాలిడేషన్, అంటే లైక్ రాజకీయాలు అనేవి కుల మతాల ఆధారంగానే జరుగుతాయి, దాన్ని మనం చెప్పుకోవడానికి మనం ఏమి వేరేలాగే ఆలోచించాల్సిన అవసరం లేదులే. కానీ తిరుపతి ఉప ఎన్నిక అనేది ఒక సెంటిమెంటల్ గా తయారవుతుంది ఆబ్వియస్ గా. పైగా తిరుపతి పైన వైఎస్ జగన్ గారి ప్రభుత్వం, వైఎస్ జగన్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు తీసుకుంటున్నటువంటి వివాదాస్పద నిర్ణయాలు, అట్లా ఢిల్లీ ఇది మన జగన్ గారి డిక్లరేషన్ గురించి కానీ ఆ డిక్లరేషన్ పైన అన్నెసెసరీగా దాన్ని ఒక వివాదం చేసినటువంటి సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ కానీ దాని ఫాలోఅప్ కింద వైసీపీ మంత్రులు చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు, అట్లాగే అంతర్వేదిలో జరిగినటువంటి రథదహనాలు, దాని మీద ప్రభుత్వం యొక్క ఇనాక్షను, అట్లాగే వివిధ దేవాలయాలపైన రోజు దేవాలయాలపైన వివిధ స్థాయిల్లో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడులు, ఇవన్నీ కూడా హిందూ సమాజానికి ఒకలాంటి ఆవేదనని, బాధని, ఆక్రోశాన్ని, కోపాన్ని కలిగిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఆ కన్సాలిడేషన్ ని తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ స్థాయిలో ప్రజలు చూపించగలుగుతారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారనే దానిపైన అక్కడ బీజేపీ ప్రస్థానం కూడా ఖచ్చితంగా ఆధారపడుతుంది. బీజేపీ గనక వచ్చే తిరుపతి ఉప ఎన్నికల్లో ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి అంటే హిందూ వ్యతిరేక ప్రభుత్వం, ధర్మ వ్యతిరేక ప్రభుత్వం కింద ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి వైఎస్ జగన్ గారి ప్రభుత్వంని ఈ ఎన్నికల్లో గనక ఎలా ఎండగట్టి తన ఓట్ బ్యాంక్ ను పెంచుకోగలుగుతారో దాన్ని స్పష్టంగా చూపించగలిగితే గనక తెలుగుదేశం పార్టీకి ఇంకా గడ్డుకాలం అనే చెప్పచ్చు. ఇది చాలా మంది ఈవెన్ తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీ తరఫున వాదించే విశ్లేషకుల యొక్క అంచనా కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో గనక బీజేపీ గనక తన ప్రాభవాన్ని 10-15% ఓట్ బ్యాంక్ తెచ్చుకోగలిగే స్థాయిలోకి బీజేపీ వెళ్తే తెలుగుదేశం పార్టీ ఇక ఖాళీ అవుతుంది అనేది చాలా మంది విశ్లేషకుల యొక్క అభిప్రాయం. ఇది ఖచ్చితంగా నిజమే కూడా. ఎందుకనంటే ఒక ప్రభుత్వం మీద ఉన్న కోపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎప్పుడు అంతే, తీర్పిచ్చేటప్పుడు వన్ సైడెడ్ తీర్పిస్తారు, ఆల్మోస్ట్ వన్ సైడెడ్ గా. ఎవరో ఏ ఒక్కళ్ళకు ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ లాగా వ్యతిరేకత, మనం 2019 ఎలక్షన్స్ గమనిస్తే వాళ్ళ యొక్క తీర్పు యొక్క విలక్షణత మీకు స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీలను పక్కన పెట్టి తెలుగుదేశం వ్యతిరేకత ప్లస్ ప్రత్యర్థిగా జగన్ ఒక్కడే వాళ్ళకి కనపడడంతో ఏకపక్షంగా 151 సీట్లు కట్టబెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా, ప్రతిపక్షం కూడా స్పష్టమైన ప్రతిపక్షం, విస్పష్టంగా విధానాలని వాళ్ళ ఆవేదనని స్పష్టంగా కమ్యూనికేట్ చేయగలిగే ప్రతిపక్షం కోసం ఎదురు చూస్తారు. అట్లాంటి స్థాయి గనక బీజేపీ అందుకోగలిగితే బీజేపీ ప్లస్ జనసేన యొక్క కూటమికి ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితమైన భవిష్యత్తు ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. పైగా ఒకటని కాదు, మీరు గమనిస్తే గత నెల రోజులుగా దేశ రాజకీయాలు, అంటే ఒక పక్కన కరోనా జాగ్రత్తలు, లాక్డౌన్, అన్లాక్డౌన్ ఎట్లా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఇవన్నీతో పాటుగా మీరు దేశవ్యాప్తంగా గమనిస్తే పొలిటికల్ హీట్ అనేది చాలా విస్పష్టంగా పెరుగుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ మొన్న అసలు ఈ రైతు వ్యతిరేక బిల్స్ పైన బిల్స్ అంటూ రాజ్యసభలో సృష్టించినటువంటి గందరగోళం, తద్వారా 8 శాసనసభ్యులని రాజ్యసభ సభాధ్యక్షుడైనటువంటి మన ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు సస్పెండ్ చేయడం, దాని తర్వాత వాళ్ళు అన్రూలీగా బిహేవ్ చేశారని చెప్పి, సో ఇష్టం అంటే అసలు యాక్చువల్ గా ఈ ఫార్మర్స్ బిల్ అంటే మన రైతు బిల్కి సంబంధించి చాలా మంది ఇప్పటికే విశ్లేషణ చేశారు కాబట్టి దాని గురించి మీకు తెలుసా నేను అనుకుంటున్నా. అది ఒక రకంగా రైతుకు ప్రయోజనం కలిగించే బిల్. సౌత్ అంటే దక్షిణాది భారత్లో, దక్షిణాది రాష్ట్రాలలో ఆల్రెడీ కాంట్రాక్ట్ వ్యవసాయం మొదలైపోయి వివిధ B2B సంస్థలలో సంబంధించినటువంటి కంపెనీలతో ఆల్రెడీ రైతులు వాటి ఆల్రెడీ కాంట్రాక్ట్లు రాసుకుంటున్నారు, ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన పండించిస్తున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి మంచి ధరలో ముందే నిర్ణయించినటువంటి ధర ప్రకారం చెల్లింపులు జరుగుతున్నాయి కాబట్టి రైతులు ఆల్రెడీ సుఖంగా ఉన్నారు. దీని మీద మనం కొన్ని కథనాలు కూడా చదివాం అప్పట్లో చక్కగా. అనంతపూర్లో ఒక రైతు వంకాయని తీసుకెళ్లి ఆయన చెన్నైలో కానీ బెంగళూరులో కానీ ఏ రోజు కా రోజు ఎక్స్పోర్ట్ చేసి తిరిగి సాయంత్రం ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుని హ్యాపీగా ఆయన లైక్ తిరిగి విమానంలో వెనక్కి వస్తూ అనే ఆయన విజయగాథలు చదివినటువంటి మనం, ఇలాంటి ప్రభుత్వాలు ఇది రైతు వ్యతిరేక బిల్ ఎట్లా అవుతుంది అనేవి స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేయకుండా కేవలం ప్రభుత్వం ఏం చేసినా సరే మనం వ్యతిరేకించాలి, బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి మనం ఏదైనా వాళ్ళు చెప్పేదానికి వ్యతిరేకంగా మాట్లాడాలి అనే ధోరణి ద్వారా ఇదే ధోరణి 2019 ఎన్నికల దాకా కూడా కొనసాగించారు. కానీ దానివల్ల జరిగింది ఏంటో, దానివల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటో, మనం వీళ్ళు రాజకీయంగా వీళ్ళు పడ్డ ఇబ్బందులు ఏంటో చూసిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా తిరిగి దాని మీదే వాళ్ళు మాట్లాడుతున్నారని అంటే గనక బీజేపీకి అత్యధిక ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఎలిగేషన్స్, ఇన్ని రకాల లైక్ లాజిక్స్ లేనటువంటి ఆరోపణల తర్వాత కూడా బీజేపీ విస్పష్టమైన, అంతకుముందు 2014 పోలిస్తే 2019 మరింత తన మెజారిటీని పెంచుకుని మరింత విస్పష్టమైన ఓట్ బ్యాంక్ ని పెంచుకుని అనేక రాష్ట్రాల్లో విస్తరణ చెందినటువంటి బీజేపీ పైన తిరిగి అదే ధోరణిలో మనం ఏదో మాట్లాడేస్తే అయిపోతుంది, ఇదేదో ప్రభుత్వం అన్నట్లుగా చేయడం అనేది ఒక రకంగా భారతదేశ ప్రజలకు దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి ఒక దిశ లేనటువంటి ప్రతిపక్షం ఉండడం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం అనేది ఎప్పుడు బలంగా ఉండాల్సినటువంటి సమయం. బలంగా ఉండడం అంటే అంకెలు కాదు, సంఖ్యలు కాదు, ఒక స్పష్టమైనటువంటి ఎజెండా తోటి ప్రభుత్వం తీసుకునే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలు ఏదైనా చేపడితే గనక వాళ్ళకి ఎందుకు ఇది ప్రజా వ్యతిరేకం, ఎందుకు ఇది ప్రజల యొక్క ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుంది అని స్పష్టంగా చెప్పి జనాల్ని ఎడ్యుకేట్ చేసినటువంటి ప్రతిపక్షాలు కేవలం గుడ్డిగా నేను ఏదో ట్రాక్టర్లు ర్యాలీలు చేస్తామని చెప్పి ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు ట్రాక్టర్ని తగలపెట్టడం అనేది ఢిల్లీ నడివీధుల్లో ట్రాక్టర్ని తగలబెట్టి ఒక రకంగా రైతులను అవమానించినట్లు. పంజాబ్లో ప్రాబ్లం ఎవరికి అని అంటే పంజాబ్ అంతా కూడా మండీ ట్యాక్స్ మీద నడుస్తుంది. పంజాబ్ అనేది పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి అక్కడ మండీలు అనేవి చాలా పవర్ఫుల్ కాబట్టి మండీలకు వచ్చే ట్యాక్స్ల ద్వారానే అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరుతుంది కాబట్టి, అట్లాగే ఈ దళారులు అందరూ కూడా మండీలను ఆశ్రయించుకుని మార్కెట్లను ఆశ్రయించుకుని ఉంటారు కాబట్టి వాళ్ళందరి ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఉందని చెప్పి పంజాబ్లో ఉన్నటువంటి వ్యతిరేకతని దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తే నాకైతే నాకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా రైతులు దీని పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు మనకు కనిపించట్లే. సో కాంగ్రెస్ మరి ఐ థింక్ ప్రజానాడిని పట్టుకోవడంలో విఫలమవుతుందో లేదా దాని మీద కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ చదివితే నవ్వు వస్తుంది కూడా. మేము అధికారంలోకి రాగానే దీన్ని చింపి పారేస్తారంటారు రాహుల్ గాంధీ గారు. నువ్వు అసలు దేశ ప్రజలతో కనెక్ట్ ఓటర్ మనసులో ఏముందో తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు, ఆయన ప్రధాని అయితే నేను ఈ బిల్లును చింపి పడేస్తా, నేను తిరిగి పాత విధానానికే కేవలం వ్యవసాయ మార్కెట్ యార్డులు మన మండీల్లో మాత్రమే రైతులు అమ్ముకోరనే విధానాన్ని ప్రవేశపెడతా అని చెప్పడం అనేది హాస్యాస్పదం. పైగా నాకు తెలిసి చరిత్రలో మొదటిసారి సోనియా గాంధీ గారు రాష్ట్రాలకి అంటే వాళ్ళ అధికారం వాళ్ళ అధికారంలో ఉన్నా లేదా అధికారం వాళ్ళతో పాటు కలిపి వేరే పార్టీలు కలిపి పంచుకుంటున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆవిడ లైక్ ఒక విజ్ఞప్తి చేశారు, విజ్ఞప్తి కాదు ఒక రకంగా ఆదేశం ఇచ్చారు. ఏంటయ్యా అంటే ఈ ఫార్మర్ బిల్స్ అన్ని కూడా మీ రాష్ట్రాల్లో అమలు పరచకుండా ఉండడం కోసం మీరు ప్రత్యేకంగా అసెంబ్లీలో ఏదైనా బిల్స్ పెట్టండి అంటూ. అసలు ఇది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి లైక్ ప్రజాస్వామ్య వ్యవస్థకి పెను విఘాతం కలిగించినటువంటి అంశం. మన యూనియన్ ఆఫ్ స్టేట్స్ లైక్ మన రాష్ట్రాల సమాఖ్య యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారు తప్ప ఇది ఫెడరల్ గవర్నమెంట్ అని మనం ఎక్కడ మాట్లాడము. మనం రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి, వాళ్ళు అనుకున్నట్లు వాళ్ళకి నచ్చినట్లు అన్ని అంశాల్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకునే హక్కులు ఉండవు కొన్ని వైరుధ్యాల వలన. అలాంటి చోట సోనియా గాంధీ గారు పరిధి దాటిపోయి కూడా ఇలాంటి విజ్ఞప్తి చేయడం అనేది ఒక రకంగా మంచి పద్ధతి కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నైతిక పతనాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క ఫ్రస్ట్రేషన్ని, కాంగ్రెస్ పార్టీకి ల్యాక్ ఆఫ్ విజన్ని, లాజిక్ని తెలియజేస్తుంది. సో అలాంటి ప్రతిపక్షానికి యూపీలో జరిగినటువంటి ఒక అంశం వాళ్ళని బాగా ఆకర్షించింది. రాహుల్ గాంధీ గారు కానీ విచిత్రం ఏంటంటే ఈ బిల్స్ అన్ని మీరు వ్యతిరేకించండి మీ అసెంబ్లీలో అని చెప్పినటువంటి సోనియా గాంధీ గారు కానీ వారి ఆవిడ పుత్రరత్నమైనటువంటి రాహుల్ గాంధీ గారు కానీ ఈ రైతు బిల్లుల పైన ఈ వ్యవసాయ సంస్కరణల బిల్స్ పైన పార్లమెంట్లో ఉభయ సభల్లో చర్చలు జరుగుతున్నప్పుడు అసలు ఈ దేశంలోనే లేరు. ఈ దేశంలో లేనటువంటి వీళ్ళు కరెక్ట్గా స్కెడ్యూల్ అయిన తర్వాత కూడా వీళ్ళు దేశం విడిచి ఏదో చికిత్స అని చెప్పి విదేశాలకు వెళ్ళి ఈ కరెక్ట్గా ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి సోనియా గాంధీ గారును రాహుల్ గాంధీ గారు ఇది ఈ మన దీని మీద చర్చను అనుమతించలేదు ప్రభుత్వం, ఇది నిరంకుశ ప్రభుత్వం అని మాట్లాడుతుంటే ఆ క్రెడిబిలిటీ అనేది, విశ్వసనీయత అనేది పూర్తి స్థాయిలో కోల్పోతున్నారు. అది వాళ్ళు మరి వాళ్ళు ఎవరికైనా చెప్తున్నారు, వాళ్ళు ఎవరైనా హెచ్చరిస్తున్నారో తెలియదు కానీ అది మనం వి షుడ్ హ్యావ్ ఖచ్చితంగా మనం దాని మీద డిస్కషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే అలాంటి రాహుల్ గాంధీ గారు సడన్ గా ఇవన్నీ పక్కన పెట్టి మధ్యలో యూపీలో ఒక ఐ థింక్ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగిన ఒక ఇన్సిడెంట్లో, అది వాళ్ళ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ వ్యవహారం కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఒక గొడవ జరిగింది లేకపోతే వాళ్ళిద్దరి మధ్య చిన్న తగాద జరిగింది. ఆ తగాద కొట్లాటకు దారితీసిన ఒక ఇన్సిడెంట్ని, హత్రాజులో ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ని ఒక కమ్యూనల్ ఇన్సిడెంట్ కింద చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి ఇది దళిత మహిళ యొక్క పైన దాడి, అమ్మాయి నాలుక చీల్చేశారు. యాక్చువల్గా మన తెలుగులో మన దగ్గర ఉన్న వ్యక్తులు కూడా చాలా మందికి దీనిపైన ఒక క్లారిటీ రావాలి. యూపీలో ఒకే సమయంలో ఒక 4-5 రోజుల గ్యాప్లో రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒకటి బలరాంపూర్ లో జరిగింది, ఇంకొకటి హత్రాస్ లో జరిగింది. బలరాంపూర్ లో జరిగినటువంటి అంశంలో ఆ అమ్మాయి కాళ్ళు విరగొట్టారు. ఆ అమ్మాయి కూడా దళిత వర్గానికి చెందినటువంటి బాలిక మహిళ. ఆ అమ్మాయి కాళ్ళు విరగొట్టి నడుం విరగొట్టి అత్యంత పాశవికంగా అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు కొంతమంది. దానిపైన కాంగ్రెస్ కానీ ఈ మొన్నటిదాకా ప్లకార్డులు పట్టుకుని తిరిగినటువంటి ఈ వ్యక్తులు కానీ హడావిడిగా దీని మీద ప్రత్యేకించి దళిత హక్కులు అని చెప్పి జై భీమ్ అంటూ భీమ్ ఆర్మీ పేరిట అరాచకాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరూ కూడా దాన్ని ఆ విషయంలో ఒక్కళ్ళు కూడా స్పందించకుండా దీని తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ లో ఆ అమ్మాయి పైన దాడి జరిగింది. ఆ దాడికి వెనకాల ఏంటి అనేది తర్వాత చూద్దాం అనేది విచారణలో బయటపడుతుంది. ఆ దాడిలో అమ్మాయి పైన ఎవరో దాడి చేస్తే, నిందితులు ఎవరో పేర్లు చెప్పింది అమ్మాయి, దాడి చేస్తే అమ్మాయికి మెడపైన ఒక ఇబ్బంది, వెముక దగ్గర ఇబ్బంది అయినట్లు అని చెప్పింది. నాలిక నేను మా ఇది నన్ను కొట్టడం వల్ల నాలిక కరుచుకున్నాను ఇట్లా చెప్పి అని చెప్పింది తప్ప అమ్మాయి ఎక్కడ నన్ను మానభంగం చేశారని ఎక్కడ చెప్పలా. నన్ను రేప్ చేశారు పలానా వ్యక్తి అని ఎవరు చెప్పలా. అట్లాగే అమ్మ బాలిక అమ్మాయి వాళ్ళ తల్లి కూడా ఇది కొట్లాడ జరిగింది మమ్మల్ని చంపబోయారని చెప్పారు తప్ప మానభంగం చేసి చంపారని చెప్పలా. కానీ ఈ రెండో ఇన్సిడెంట్ లో దీన్ని కావాలని మానభంగం చేశారు. ఈ అవతల వ్యక్తులు యొక్క కులం అంటే వీళ్ళు అలా మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఇవన్నీ మనం కూడా దీని మీద సమగ్రంగా విశ్లేషించాలి. ఈ అవతల నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు వ్యక్తులు కూడా యోగి ఆదిత్యనాథ్ యొక్క ఠాకూర్ కులానికి చెందిన వ్యక్తులు కాబట్టి మీ ఇష్టం మీరు పర్వాలేదు అన్నట్లుగా చేసేసారు లాంటి విపరీత వ్యాఖ్యానాలతోటి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కదలు రండి, యూపీలో మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అటు ఇది ఇదని చాలా పెద్ద పెద్ద రేంజ్లో హడావిడి చేశారు. అలాగే ఇంకొకటి ఏం చెప్తారంటే అర్ధరాత్రి పూట అమ్మాయిని దహనం చేశారు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత అని. అయితే బలరాంపూర్ లో జరిగిన అంశంలో కూడా ఆ అమ్మాయిని అర్ధరాత్రి 1 గంటకి 2 గంటకి దహనం చేశారు. ఎందుకనంటే బలరాంపూర్ బాలిక పైన జరిగినటువంటి అత్యాచారం చేసినది నలుగురు ముస్లిం సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు. ముస్లిం సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు బలరాంపూర్ లో ఒక మహిళని వాళ్ళు రేప్ చేసి కాళ్ళు విరగ్గొట్టి చేతులు నడుము విరగ్గొట్టి అమ్మాయిని పాశవికంగా మానభంగం చేసి చంపిన దానిపైన ఏ ఒక్కరూ అభ్యంతర పెట్టలేదు, ఏ ఒక్కరూ ఇదిలా ఎందుకు జరిగిందని అడగలేదు. ఆ అమ్మాయి ఆ బాలిక అమ్మాయి మృతదేహాన్ని కూడా అర్ధరాత్రి తీసుకొచ్చి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత దహనం చేస్తే ఇప్పుడెందుకు చేశారు అని ఎవరు అడగల. కానీ వేరే ఈ రెండో అంశంలో వేరే కేవలం హిందూ సమాజానికి చెందినటువంటి ఓబీసీ కులాములకు చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు, ఒకళ్ళే ఠాకూర్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, ఏది వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్లుగా ఇది ఠాకూర్లు కాబట్టి వీళ్ళు విడదే వాళ్ళని కూడా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. బలరాంపూర్ అంశంలోనూ అరెస్ట్ చేసింది, హత్రాజ్ అంశంలో కూడా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసినా కూడా ఈ అరెస్ట్ చేశారు కదా, సరే అరెస్ట్ చేసాక ఏం జరగాలి, విచారణ జరగాలి, విచారణ జరిగిన తర్వాత నిజానిజాలు ఎస్టాబ్లిష్ కావాలి, అసలు జరిగింది ఏంటో బయటికి రావాలి, వాళ్ళకి శిక్ష పడాలి చట్టపరంగా. కానీ సో కానీ రెండిటిలో ఏదో ఒక్క అంశంలో మాత్రమే మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఒక అరగం ఓకే సో బలరాంపూర్ అంశంలో మాట్లాడిన వీళ్ళు కేవలం ఈ అంశంలో ఎందుకు మాట్లాడుతున్నారంటే ఐ థింక్ యోగి ఆదిత్యనాథ్ని టార్గెట్ చేయాలనేది ఖచ్చితంగా దాంట్లో ఎస్టాబ్లిష్ అవుతున్నట్టు ఫ్యాక్ట్. సో ఫస్ట్ లో ఇనీషియల్ గా ఈ రెండు ఒకేలా జరిగిన ఈ రెండు సంఘటనలో కేవలం వీళ్ళు ఇలాగ ఎత్తుతున్నప్పుడు కొంచెం యూపీ ప్రభుత్వం డిఫెన్స్ లో పడినట్లు అనిపించినప్పటికీ కూడా తర్వాత వాళ్ళు ఏం చేశారనంటే ఈ కేసును సిబిఐకి అప్పచెప్తూ లైక్ యూపీ గవర్నమెంట్, యోగి నేతృత్వంలో యూపీ గవర్నమెంట్ వాళ్ళు సిబిఐకి అప్పచెప్తూ లేఖ రాశారు నోటిఫై చేయమని చెప్తూ. అంతేకాకుండా సుప్రీంకోర్టులో బిల్ దాఖలు చేసి మీ పర్యవేక్షణలోనే ఈ విచారణ జరిపించండి, ఎందుకంటే ఇక్కడ మానభంగం కాదు వ్యక్తిగతంగా ఏవో అంశాలు ఉన్నాయి, ఇది రెండు వర్గాల మధ్య గొడవలు జరిగితే వాళ్ళ జనరల్ గా ఏం చేస్తారంటే చాలా మంది మనకు తెలియదు ఏముంది శవాలు ఉన్న చోట శవరాజకీయాలు చేయడం, రాబందు రాజకీయాలు చేయడం అనేది మన దేశంలో రాజకీయ పార్టీలు బాగా అలవాటైపోయింది. దాన్ని బేస్ చేసుకుని కులాల మధ్య మతాల మధ్య గొడవలు జరగడం ఇష్టం లేక చేసినటువంటి లోకల్ అడ్మినిస్ట్రేషన్ శాంతి భద్రతల సమస్య అవుతుందేమో, ఇది వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటారేమో ఈ మృతదేహాన్ని అడ్డు పెట్టుకుని అని తీసుకున్న స్థానిక నిర్ణయానికి వీళ్ళు దాన్ని యాక్చువల్ గా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఆ స్థానిక డిఎం అంటే లైక్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆ స్థానిక ఎస్పీలను కూడా యోగి ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆ పాట అయిపోయింది, వాళ్ళు లోకల్ డిసిషన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేశారు అయిపోయింది. అట్లాగే విచారణ కోరుకున్నారు కాబట్టి అయింది. అయితూ సిబిఐ విచారణ జరుగుతూ కూడా ఏం చెప్పారంటే నార్కోటిక్ టెస్టులు కండక్ట్ చేయాలి ఎవరెవరికి, నిందితులకి, అట్లాగే అమ్మాయికి మన హత్రాస్ లో ఉన్నటువంటి అమ్మాయి కుటుంబ సభ్యులకు కూడా నార్కోటిక్ టెస్టులు కండక్ట్ చేయాలన్నారు. అయితే అప్పటిదాకా ఈ జరుగుతున్నటువంటి వీళ్ళందరూ కూడా అబ్బాబ్బే మాకు నార్కోటిక్ టెస్టులు వద్దు, ఇప్పుడెందుకు నార్కోటిక్ టెస్టులు, అయినా దీన్ని జడ్జి విచారణలో నేతృత్వంలో విచారణ చేయాలనంటే అలాగే తప్పకుండా అని సుప్రీంకోర్టు నేతృత్వంలో అంటే లైక్ సిట్టింగ్ జడ్జెస్ ని యొక్క పర్యవేక్షణలోనే ఈ విచారణ జరపాలని రాసిన తర్వాత వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి అంశాలు కనుగొన్నారు. అంటే మీరు చూసే ఉండి ఉంటారు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక వాద్రా గారు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున దీన్ని ఒక ఉద్యమం కింద మలచాలి, ఇది కులాల మధ్య కొట్లాట కింద మార్చాలి, ఇది కుల ఘర్షణల కింద దారితీసి అది ఎస్టా మన ఉత్తరప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ వ్యవస్థని నిర్వీర్యం చేసి దీన్ని యోగి ప్రభుత్వం పైన బురద జల్లాలని చేసిన ప్రయత్నాలన్నిటికీ కూడా ఎప్పుడైతే ఈ కుట్ర కోణాలు బయటపడ్డాయో, అంటే పిఎఫ్ఐ అనే సంస్థ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఇప్పుడే కాదు, ఢిల్లీ ఎల్లలలో కూడా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యొక్క హస్తం ఉన్నట్లుగా ఢిల్లీ పోలీసులు లైక్ కోర్టులో సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్షీట్లో స్పష్టంగా చెప్పారు. సిఏఏ వ్యతిరేక ధర్నాల పేరిట వీళ్ళు షహీన్ బాగ్ లాంటి అంశాలని పోగేసి, అంటే వ్యక్తుల యొక్క పబ్లిక్ లైఫ్ పబ్లిక్ ప్లేసెస్ను ఆక్యుపై చేసి నెలల తరబడి కావాలని ఉంటూ దాని చుట్టూ ఒక కుట్ర కోణంలోనే ఈ ఢిల్లీ ఎల్లలు జరిగాయి. కేవలం హిందువులపై దాడులు జరగడం కోసం, అంటే అన్య వర్గాలపై దాడులు జరగడం కోసం పిఎఫ్ఐ మత ఘర్షణను రెచ్చగొడుతుందని స్పష్టంగా ఢిల్లీ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అదే పిఎఫ్ఐ ఉత్తరప్రదేశ్లో ఈ బాలిక పైన, ఈ అమ్మాయి పైన జరిగినటువంటి అత్యాచారాన్ని కుల కోణంలోకి మలచి ఇక్కడ ఉన్నటువంటి మీడియా, అక్కడ రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు, వివిధ లైక్ లెఫ్టిస్ట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓలు వీళ్ళందరినీ ప్రేరేపించి దాదాపు ఒక 100 కోట్లు సమీకరించి దాన్ని ఒక పెద్ద కుల కుట్రలో కింద కన్వర్ట్ చేసి కుల ఘర్షణకు దారితీసేలా చేయాలని చెప్పి ఎస్టాబ్లిష్ చేయగలిగింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఈడీని కూడా ఇన్వాల్వ్ చేసి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విదేశాల నుంచి ఎక్స్క్లూజివ్ గా మలేషియా నుంచి ఒక ఇస్లాం ఛాందసభావ సంస్థ 50 కోట్లు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా, వీళ్ళు దానికి సంబంధించి రెక్కీలు నిర్వహించినట్లుగా వీళ్ళు ఒక కుట్ర కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సంఘటనలో రాహుల్ గాంధీ గారు ఎందుకు వచ్చారు, ఈ ప్రియాంక గాంధీ గారు ఎందుకు వచ్చారు, దీన్ని ఇది ఒక రాహుల్ గాంధీకి ఒక రాజకీయ పునర్జన్మ, గ్రౌండ్ లెవెల్లో రాహుల్ గాంధీ గారు ఆయన చూసాం మనం రోడ్ల మీదకి వచ్చి పోలీసులు ఆపబోతుంటే ఆయనంతా ఆయన కింద పడిపోయి, ఇది అదొక అద్భుతమైన రాజకీయం కింద ఎందుకు కొంతమంది విశ్లేషకులు కానీ తటస్థంగా ఉండాల్సిన మీడియా కానీ పులకరించిపోయారనేది ఒక ప్రత్యేకమైన అంశం. ఇవంతటికీ కారణం ఏంటనంటే, అంటే మనం సరిగ్గా గమనిస్తే ఇవన్నీ ఒకదానికొకటి కనెక్టివిటీ కంటిన్యూస్ గా ఉండేది. మీరు స్పష్టంగా గమనిస్తే గనక దాన్ని ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత మనం విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. లెట్స్ టేక్ ఎ బ్రేక్.
కృష్ణ చైతన్య, మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బిపి భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మైన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. నేను మీ ఈశ్వర్ విష్ణుమట్ల మాట్లాడుతున్నాను న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే అంశం పైన. మీరు గనక ఈ కార్యక్రమంలో పాల్పంచుకోదలుచుకుని దలుచుకుంటే గనక ఇండియా నుంచి కాల్ చేస్తుంటే 9885 5672 నెంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తుంటే గనక +1484 364 3471 నెంబర్ పైన, స్కైప్ నుంచి కాల్ చేస్తుంటే గనక myin.media పైన కాల్ చేయొచ్చు. మీరు కూడా మీరు ప్రశ్నలు అడగచ్చు, అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఓకే, సో మనం ఈ ఎలక్షన్స్ అనేటటువంటి అంశంలో మాట్లాడుతూ, సో ఈ ఎన్నికల రాజకీయాలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి మనం డ్రామాని మనం గమనించాం. మీకు గుర్తుండుంటే గనక గత బీహార్ ఎలక్షన్స్ ముందు కూడా ఐ థింక్ వన్ కాలర్ ఇస్ ఆన్లైన్.
హలో
హలో
హలో, నమస్కారం అండి.
నమస్తే
అన్న, నేను రాజేష్ అన్న, ఉప్పాల రాజేష్.
ఉప్పాల రాజేష్ గారు, మైన్ మీడియా న్యూస్ అండ్ పాలిటిక్స్ కార్యక్రమానికి మీకు స్వాగతం.
థ్యాంక్ యూ అన్న.
చెప్పండి రాజేష్.
అన్న గారు, నాకు ఒక చిన్న సందేహము.
చెప్పండి.
సో ఇప్పుడు మనకు వచ్చేసి గతంలో పాల్గడ్ ఘటనలో చాలా మంది సాధువులు చనిపోయారు. ఒక ఇద్దరు సాధువులను చాలా మంది వచ్చి చంపేశారు కదా,
అత్యంత
కిరాతకంగా చంపేశారు. అదే అదొకటి గతము. ఈరోజు ప్రస్తుతానికి వచ్చేసి రాజస్థాన్ లో ఒకటి ల్యాండ్ మాఫియా వాళ్ళు వచ్చేసి పూజారిని, గుడిలో ఉన్న పూజారి మీద కిరాతకంగా నూనె, గ్యాస్ నూనె అట్లాంటివి పోసి దానం అనేది చేసారు, బతుకుండగానే అన్నని చంపేశారు. సో ఇట్లాంటి ఘటనల మీద కావచ్చు, ఇంకా ఇట్లాంటి చాలా ఘటనలు ఉన్నాయి. ఇట్లాంటి ఘటనల మీద ఈ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ ఎవరు కూడా రెస్పాండ్ అనేది అవుతలేరు. సో వాళ్ళకు ఇట్లాంటి ఘటనలు హిందువులకు సంబంధించిన వాటి మీద దృష్టికి వాళ్ళకు వెళ్ళినా కూడా సైలెంట్గా ఉంటారా, లేకుంటే వాళ్ళు వెళ్ళినా కూడా మాకెందుకు వాళ్ళతోని అన్నట్టుగా బిహేవ్ చేసి కుల రాజకీయాలని మత రాజకీయాలని ప్రేరేపిస్తూనే ఉంటారా వాళ్ళు?
ఎక్సలెంట్ ఎక్సలెంట్ క్వశ్చన్ రాజేష్ గారు. అంటే మీలా చాలా మందికి చైతన్యం తెలియాలి, దీని గురించి విషయాలు అర్థం కావాలి. మహారాష్ట్ర ప్రభుత్వం అనేది అక్కడ మహావికాస్ అఘాడీ అని కాంగ్రెస్, శివసేన, ఎన్సిపి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం, కరెక్ట్? అలాంటి చోట ఒక సాధువుని కెమెరా ముందు అంటే పోలీసుల సమక్షంలో, ఆయన సాధువు అని తెలుస్తూనే ఉంది, ఆయన వయసు దాదాపు 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక సాధువుని కళ్ళ ముందు కొట్టి, రాళ్లతోటి కొట్టి, ఒక ఆటవిక న్యాయం లాగా కొట్టి చంపేస్తే దాని మీద కనీసం ఖండన కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యపు ప్రతిపక్షాలు, అంటే దౌర్భాగ్యపు పక్షాలు, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, మీడియా తో వీళ్ళందరితో సహా మనం మాట్లాడాలి. ఏ ఎకో సిస్టమ్ దాన్ని కనీసం ఖండించలా. అంటే బ్రతుకు ప్రాణం అనేది ఎవరిదైనా ప్రాణమే, కానీ ప్రాణాలకి కొన్ని రంగులద్ది, కొంత కొన్ని పార్టీలద్ది సెలెక్టివ్ గా మాట్లాడుతున్నటువంటి ఈ పక్షాలని సిగ్గుతో తలదంచుకునే సంఘటన నేడు పూర్తిగా కాంగ్రెస్ నేతృత్వంలో పరిపాలనలో ఉన్నటువంటి రాజస్థాన్ లో ఒక ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తులని ఆక్రమించుకోవడానికి ఒక కొంతమంది మాఫియా వ్యక్తులు ప్రయత్నం చేస్తే వాళ్ళని అడ్డుకున్నారని చెప్పి కొంత వాళ్ళందరూ మూకుమ్మడిగా ఆ వ్యక్తి పైన దాడి చేసి పెట్రోల్ పోసి ఆయన సజీవంగా కాల్చి చంపేస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడరు. ఇవన్నీ సహజం, ఎందుకని ఆయన హిందూ ఆలయంలో పనిచేసే పూజారి. అదే పాల్గర్ సంఘటనలో చనిపోయింది ఎవరు? హిందూ సాధువు,
అవును,
కరెక్ట్. అట్లాగే బెంగాల్లో అంటే కాంగ్రెస్ కి సోనియా గాంధీ గారికి మిత్రురాలు అయినటువంటి బెంగాల్లో రోజుకొక బీజేపీ నేతని, ఒక కార్యకర్తల్ని, మామూలుగా రాజకీయ వైరుధ్యాలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ నిర్దాక్షిణ్యంగా అక్కడ చంపేస్తుంటే వీళ్ళకి ఖండించడానికి నోరు సాగదు, రాదు.
అవును,
మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఒక ఇన్సిడెంట్ లో ఎవరో ఒక మద్యం తాగి ఒక భార్యతో గొడవ పడుతున్నాడు ఒక వ్యక్తి అని చెప్పి ఎదురుకుండా కొంతమంది షబి నమీ కొంతమంది పేర్లు నేను చూసా, వాళ్ళ భార్యతో గొడవ పడితే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏందో నాకు అర్థం కాల. అతను చెట్టు కట్టేసి కొట్టబోయారంట. చెట్టు కట్టేసి కొట్టబోతుంటే వాళ్ళ బంధువు వచ్చి ఆపితే అతన్ని, ఈ లోపల పోలీసులు వచ్చారు, పోలీసుల ముందే అతన్ని పరిగెత్తించి రాళ్లతో కొట్టి ఒక లారీ, బస్సు లారీ వెనకాల టైర్ కింద ఈడ్చుకుని అతని తలని తీసుకుని విసిరేసినటువంటి ఒక అమానవీయ ఘటన జరిగితే కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు, లెఫ్టిస్టులు మాట్లాడరు, మీడియా ఎత్తి చూపదు, ఎవరు మాట్లాడరు. ఎందుకని అంటే వాళ్ళ దృష్టిలో, మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఒక ఘటన, ఆ ఘటనలో అమ్మాయి పేరు మర్చిపోయారు, అమ్మాయి గురించి మర్చిపోయారు, అమ్మాయికి న్యాయం ఎలా జరుగుతుందో అందరూ మాట్లాడడం మర్చిపోయారు. రాహుల్ గాంధీ గారికి రాజకీయ జీవితానికి ఇదొక మలుపు అని ప్రముఖ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ పార్టీలు, ప్రముఖ మానవతావాదులు అని చెప్పుకునే ప్రముఖ ఎన్జిఓలు మాట్లాడుతూనే దౌర్భాగ్య స్థితికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, దాని లెఫ్టిస్ట్ మిత్రులు అందరూ కలిసే స్థాయికి దిగజారడం అని అంటే రాజకీయ పరిస్థితి హిందువులకి అంటే నేను స్పష్టంగా నేను కూడా మాట్లాడుతున్నాను, హిందువులకి రాజకీయంగా ఏమాత్రం మనుగడ ఉండకూడదు. వాళ్ళ గురించి వాళ్ళ గొంతుక వాళ్ళ పీకల మీద కాళ్ళేసి తొక్కినా సరే మనం ఖండించకూడదు. హిందూస్ ఆర్ సబ్జెక్టెడ్ టు డై అనే ఒక దౌర్భాగ్యపు ఇది. అంటే ఎందుకని, దీన్ని ఏదైనా ఖండిస్తే మైనారిటీ ఓట్లు పోతాయి, ఆవలి వ్యక్తుల ఓట్లు పోతాయి. అంటే మైనారిటీలు ఏం కోరుకుంటున్నారని వీళ్ళు చెప్పదలుచుకున్నారు? మైనారిటీలు హిందువులు చచ్చిపో హిందువులు హత్య చేయబడినా మైనారిటీలు ఆనందపడతారు అని ఈ పార్టీలు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాయి. వీళ్ళు రాజేష్
అది వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు వీళ్ళు పట్టించుకుంటలేరు, మాకు ముస్లింసే మేజర్ గా ఇంపార్టెంట్, మాకు హిందూస్ కానీ వేరే వాళ్ళు మాకు సంబంధం లేదు, ఈ జైనులు బౌద్ధులు సిక్కులతోనే మాకు సంబంధం లేదు, మాకు ముస్లిం మెజార్టీ ముస్లిం ఓట్లు మాత్రమే మాకు ముఖ్యం, వాళ్ళ కోసమే మేము పనిచేస్తామన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పనితీరు అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది.
కానీ కాంగ్రెసే కాదు, కాంగ్రెస్ కమ్యూనిస్టులు లెఫ్ట్ లీనింగ్ మీడియా కూడా, వామపక్ష భావజాలం ఉన్నటువంటి మీడియా కూడా హిందువులు ఎక్కువ మంది చచ్చిపోతే ఏమైందిట అది, మనం దాని గురించి ఇవన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. మైనారిటీ పైన దాడి జరిగితే మాత్రం మనం ఎక్కువ చూపించాలి. మరి ఇదే లాజిక్ మనం అప్లై చేస్తే ఉత్తరప్రదేశ్ జనాభా 22 కోట్ల జనాభా, దాదాపు ప్రపంచంలో చాలా దేశాల కంటే కూడా ఉత్తరప్రదేశ్ జనాభా పరంగా చాలా పెద్దది అవునా. మరి అన్ని కోట్ల జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో మెజారిటీ అంటే ప్రజలు ఎక్కువగా మెజారిటీగా ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో జరిగే సంఘటనలు ప్రపోర్షన్ కోషన్ క్యాల్కులేట్ చేయాలి కదా. రాజస్థాన్ క్రైమ్ రేట్ కోషంట్ అంటే ప్రతి 1,000 మందికి జరిగే నేరాలకు ఒక లెక్క తీసుకుంటాను చూడు. రాజస్థాన్ కూడా జనాభా పరంగా లెక్క తీసుకుంటే దాదాపు ప్రతి 1,000 మందిలో 15.83 నేరాలు జరిగే అత్యంత నేరపూరితమైనటువంటి విషయాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నెత్తుతున్నటువంటి రాజస్థాన్ లో ఇప్పుడు. దాని తర్వాత స్థానం కేరళ.
అవును అక్కడ కూడా విపరీతంగా జరుగుతున్నాయి దాడులు.
మరి కేరళ ఎవరు, కేరళ దానివంటే నేను చెప్తున్న కోషెంట్ జనాభాకి ప్రతి 1,000 మందికి జరిగే నేరాల సంఖ్య, అత్యధిక నేరాల సంఖ్య సెకండ్ 2వ స్థానం ఎవరిది? కేరళది. మరి కేరళ ఎవరండర్లో ఉంది? కమ్యూనిస్ట్ ప్రభుత్వం నేతృత్వంలో ఉంది.
అవును
మరి 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 మా చిన్న రాష్ట్రాలు కాబట్టి అని మాట్లాడకూడదు కదా. మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 3,000 నేరాలు జరిగితే దాంట్లో 5వ వంతు లేనటువంటి కేరళలో 2,000 నేరాలు జరిగితే జనాభాకి దాన్ని అప్లై చేయాలా వద్దా? 1,000 మందిలో 20 నేరాలు జరిగిన దానికి, 100 మందిలో 15 నేరాలు జరిగిన దానికి తేడా ఉందా లేదా? ఐ థింక్ రాజేష్ లైన్ కట్ అయినట్టుంది. సో ఇలాంటి సెలెక్టివ్ ఎమ్నీషియా, సెలెక్టివ్ లైక్ టార్గెటింగ్ ఆఫ్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఇలాంటి అన్నిటిపైన ప్రజల్లో చైతన్యం వీళ్ళు పెంచుతున్నారో తెలియదు. పైగా నేను ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా ఒకవేళ హిందూ సాధువులు చనిపోతే మైనారిటీలు ఆనందపడతారు అని చెప్పదలుచుకుంటున్నాయా? ఎవరు? కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు అన్ని కూడా హిందూ సాధువులని ఎవరు, అదే హిందూ పూజారిని ఒక ల్యాండ్ మాఫియా చంపేస్తే దాన్ని ఖండించలేమో, ఖండిస్తే మైనారిటీలు బాధపడతారని చెప్తున్నారా? మైనారిటీలు బాధపడతారా అంటే వాళ్ళు చనిపోవడం అనేది మైనారిటీలకు ఆనందకరం అని చెప్తున్నారా? అంటే మైనారిటీలకి కాంగ్రెస్ లాంటి పార్టీలు, కమ్యూనిస్ట్ లాంటి పార్టీలు చేస్తున్నటువంటి ద్రోహం అంతా ఇంత కాదు అంట. ప్లీజ్ ప్లీజ్ కనెక్ట్ ద కాలర్. హలో హలో
హలో
ఎవరండి? వెల్కమ్ టు మై మీడియా.
నేను సంతోష్ మాట్లాడండి.
మీ పేరెంట్స్ మీ పక్కన ఏదో ఐ థింక్ టీవీ సౌండ్ ఆర్ ప్రోగ్రామ్ లైవ్ లో ఉంటారు.
క్లియర్ ఉందండి?
ఉంది సార్ చెప్పండి.
నేను సంతోషమండి మాట్లాడేది, అంటే లైవ్ కనెక్ట్ అని పెట్టారు కదా అందుకనే నేను కాల్ చేశాను.
ప్లీజ్ 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 వెల్కమ్ సంతోష్ గారు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
నేను మధుర అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్.
ఖమ్మం జిల్లా మధుర నుంచి చెప్పండి.
ఏం లేదు, మీ ఆర్టికల్స్ ఫాలో అవుతుంటే బాగుంటాయని చెప్తున్నాను, అంటే క్లియర్ కట్ గా ఉంటాయని.
థాంక్యూ.
ఓకే అండి. ఎక్కడండి మీ యాత్రకి ప్రాపర్?
ఇది నేను యాక్చువల్ గా ఇది లైవ్ ప్రోగ్రామ్ వచ్చి మీరు ఒక రేడియోలో మాట్లాడుతున్నారు ఇప్పుడు మైండ్ మీడియా అనే రేడియోలో.
అవునవును, నేను అది డౌన్లోడ్ చేసుకుంటే కాల్ చేశాను.
అవునా, ఓకే. మనం నేను వ్యక్తిగతంగా ఉంటే కనుక మనం వేరేలా మాట్లాడదాం. ఈ కార్యక్రమంలో మీరు అభిప్రాయాలు చెప్పదలుచుకున్న ప్రశ్నలు ఏమైనా ఉంటే కనుక.
ఓకే ఓకే. యాక్చువల్ గా ఏంటంటే ఈసారి ఎలక్షన్స్ లో మొత్తం బీజేపీ మొత్తం నిలబెడతారా లేకపోతే మళ్ళీ పోయినసారిలాగా చేస్తారా అంతా?
మీ నన్ను తటస్థ విశ్లేషకులా చూసి చెప్తే గనక ఇప్పుడున్న కండిషన్ లో తటస్థంగా మనం మాట్లాడితే బీజేపీ ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తుందని చెప్పొచ్చు. ఇక తర్వాత
మా ప్రాబ్లం అది కాదండి.
చెప్పండి.
ఏంటంటే అన్ని ఏరియాల్లో నిలబడట్లా, అది మా ప్రాబ్లం. ఇప్పుడు కొన్ని ఏరియాలో నిలబడతారా, కొన్ని ఏరియాలో నిలబడిపోతే ఎట్లా ఉంటుంది? మా ఓటు మురిగిపోయినట్టే కదా. మేము పోయి పోయిన సంవత్సరం మేము నోటా కేసుకున్నాం, పోయి చేసేదేం లేక ఉన్న వాస్తవం చెప్తున్నాను. అంటే మంచి క్యాండిడేట్ ఉంటే కనుక చూడమంటాం.
అదే అండి,
అది మాకు ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూ అండి.
బీజేపీ పార్టీ నాయకులు ఎవరైనా కనుక వింటూ ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా స్వీకరించాలని, ఖచ్చితంగా దీన్ని గమనించాలని అయితే నేను కోరుకుంటాను. ప్రస్తుతానికి అయితే నేను పార్టీ గురించి అయితే నేనేం చెప్పలేను కదా. యాక్చువల్ ఇది ఒక లైవ్ ప్రోగ్రామ్, దాన్ని ఉంటారు. ఇది ఒక న్యూట్రల్ గా మనం ఒక కార్యక్రమాన్ని విశ్లేషించాలి కాబట్టి అది పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి ఎవరైనా బీజేపీ నేతలు ఈ కార్యక్రమం లైవ్ లో వింటూ ఉంటే కనుక దయచేసి సంతోష్ గారు చెప్పినటువంటి వారి సూచనని పరిగణలోకి తీసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఎందుకంటే కాన్సిక్యూటివ్ ఎట్లా ఉంటుందంటే అండి, ఇది ఎస్సీ కాన్స్టిట్యూషన్ లో వస్తుంది లాస్ట్ 3 టర్మ్స్.
ఓకే,
నథింగ్ డెవలప్మెంట్ లో నథింగ్.
ఓకే,
సో మీకు అర్థమై ఉంటుంది ఎట్లా ఉంటుంది అని.
తప్పకుండా సంతోష్ గారు, నేను మీరు అంటే మీరు ఒక పార్టీ నుంచి మీ ఆవేదన మీకు ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది. ఒక పార్టీ ఎందుకు ఇంకా బలపడాలి, నాయకులు ఎందుకు బలంగా రావాలి, ఖచ్చితంగా మీ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావాలని మీ ఆకాంక్ష ఖచ్చితంగా నెరవేరాలని నేనైతే కోరుకుంటాను. నేను ఈ షో ఉన్నటువంటి నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా మీలాంటి కార్యకర్తలకు సూచనలు పరిగణలోకి తీసుకోమని చెప్పి. రైట్, థ్యాంక్ యూ సంతోష్ జీ. వన్ మోర్ కాలర్ is on Skype. Hello. Namaste andi. Mee peru Santosh Krishna, Srikakulam jilla Rajam nunchi. Cheppandi sir, mee peru Santosh Krishna. Okay, welcome to Mind Media. Santosh Krishna garu, cheppandi. నేను ఇంతకు ముందు కాలానికి కూడా చెప్పాను. యాక్చువల్ గా నేను ఈ కార్యక్రమాన్ని ఒక మన మైండ్ మీడియా రేడియో కోసం ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. దీంట్లో కేవలం విశ్లేషణ అనేది తటస్థంగానే చేయగలుగుతాను తప్ప మీరు పార్టీల పరంగా ఏదైనా మాట్లాడితే కనుక నేను దయచేసి మనం ఓకే మీరు కొంచెం అది ఆలోచించి చెప్పండి. చెప్పండి సంతోష్ కృష్ణ గారు.
నేను పార్టీల పరంగా కాదు, యాక్చువల్ గా ఏంటంటే మన కేంద్రంలో ఏంటంటే వైసీపీతో కలుస్తున్నారు. వైసీపీ ఏంటంటే పాజిటివ్ గా ఉంటున్నారు, ఏంటంటే వీటితో పొట్టుకుంటున్నారు. అది ఏంటంటే రెండు ఇద్దరికి క్లారిటీగా ఇవ్వట్లేదు బీజేపీ. చాలా మంది ఏంటంటే జనసేన స్నేహితులు కూడా ఏమంటారు, జనసేన స్నేహితులు కూడా అటో తెలియని స్థితిలో ఉన్నారని. ఓట్ బ్యాంక్ పెరుగుతున్నది కానీ అది గెలిచే ఓట్ బ్యాంక్ కాదు కదా, ఇలా ఇటు అటుకు అటు అటుకు వేస్తే.
ఓకే, అది ఖచ్చితంగా ఇది మీరు మంచి సూచన. కాకపోతే మీరు నిన్న ఆంధ్రప్రదేశ్ కో కన్వీనర్ అనేటువంటి సునీల్ దియోదర్జీ, నేషనల్ బీజేపీ కార్యదర్శి అనేటువంటి నేషనల్ సునీల్ దియోదర్జీ స్టేట్మెంట్ మీరు వింటే గనక బీజేపీ జనసేన మాత్రమే కలిసి వచ్చే ఎన్నికలకు ఎదుర్కోబోతున్నాయి, ఇంకా ఎవరితో ఏ పార్టీతో పొత్తు కానీ లైక్ లేకపోతే బంధం కానీ అనేది లేదని స్పష్టంగా ఆయన చెప్పారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే ఈ మీడియా పాత్ర చాలా చాలా ట్రికీగా ఉంటుంది. ఎట్లా అనంటే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసే సమావేశాన్ని అటు ఐ థింక్ వైసీపీ సపోర్టివ్ మీడియా కావచ్చు, టీడీపీ సపోర్టింగ్ మీడియా కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారనంటే ఎన్డీఏలో చేరిపోతున్నారని ప్రజల్లో ఒక గందరగోళం క్రియేట్ చేయడం ద్వారా ఇప్పుడిప్పుడే బీజేపీ మీరు గమనిస్తే గనక గత వన్ సెకండ్ చేస్తాను హలో వినపడుతుందండి.
హలో,
హలో. సో ఐ థింక్ సంతోష్ కృష్ణ గారు యొక్క లైన్ లో ఉన్నారు. ఓకే, మీరు గమనిస్తే గనక గ్రౌండ్ క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడుతుంది అనేది విస్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. అంటే టీడీపీ ఒక పొటెన్షియల్ ప్రతిపక్ష పాత్రను పోషించలేకపోవడం, అట్లాగే హిందూ ఆలయాలపైన ధార్మిక సంస్థలపైన జరుగుతున్నటువంటి దాడుల్ని టీడీడీ తీసుకున్నటువంటి ఒక లైక్ ధర్మ వ్యతిరేక నిర్ణయాలు, కొన్ని టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి ధర్మ వ్యతిరేక నిర్ణయాలని బీజేపీ సమర్థవంతంగా ఎదుర్కొని ప్రశ్నించడంతో జరిగే ప్రశ్నించడంతో ఏమవుతుందని అంటే బీజేపీకి ఇప్పుడే ట్రాక్షన్ మొదలైంది. సో దాన్ని తొక్కి పెట్టేయాలి ఆదిలోనే అనేది ఖచ్చితంగా అక్కడ. ఎందుకంటే అక్కడ ఉంటే రెండే పక్షాలు ఉండాలి, ఉంటే మేము ఉండాలి లేదా వాళ్ళు ఉండాలి, ఏదో టీడీపీ లేదా వైసీపీ ఉండాలి. బీజేపీ లాంటి పార్టీ కనుక ఆంధ్ర రాజకీయాల్లో ఎంటర్ అయితే అది డెఫినెట్ గా అదొక లైక్ ఒక ఒక పొలిటికల్ గా ఒక మంచి టర్న్ తీసుకుంటది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సిన అన్ని వస్తాయి అనే సీక్వెన్సెస్ డెఫినెట్ గా ఉంటాయి. సో ఆ క్రమంలో ఈ మీడియాకు సృష్టించే గందరగోళానికి మీలాంటి కార్యకర్తలు కొద్దిగా దానేమంటారు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం. తటస్థంగా ఉండమని ఆలోచించమనేది నా అభిప్రాయం.
పార్టీ అనేది ఏంటంటే కార్యకర్తలకు అండగా ఉండగలరు. సపోజ్ ఇప్పుడు నేను నాది ఇక్కడ నేను ఇక్కడ రాజు శ్రీకాకుళం జిల్లా, మన వాళ్ళు ఏంటంటే ధర్నా చేసినా ఏం చేసినా విజయవాడ సార్ విజయవాడ గుంటూరు అక్కడ చేస్తారు. ఏంటంటే వైసీపీ పూర్తిగా కక్షపూర్వక మీద నడుస్తున్నది. మీకు తెలుసు ఏదైనా ఎవరు అక్రమ కేసులు పెట్టినా ఒకవేళ ఏంటంటే పార్టీ మన వెనక్కి వస్తున్నా రాదన్న సంశయంలో ఉంది చాలా మంది బీజేపీ
కార్యకర్తలు. సంతోష్ కృష్ణ గారు, యాక్చువల్ గా ఇది నేను పార్టీ తరపు నుంచి నేను మాట్లాడడానికి పార్టీలో నాకు ఏ రకమైనటువంటి ఇది లేదు, నేను పార్టీని రిప్రజెంట్ చేయటం లేదు. ఇది ఒక ఒక తటస్థ విశ్లేషకుడుగా నేను చేస్తున్న కార్యక్రమం. కానీ మీకున్నటువంటి ఈ సంశయాలు కానీ లేకపోతే మీరు అడుగుతున్నట్లుగా ఇబ్బందులు కానీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బీజేపీ నాయకులు ఎవరైనా వింటూ ఉంటే గనక, ఈ కార్యక్రమం మీరు వింటూ ఉంటే గనక, దయచేసి ఈ కార్యకర్తల యొక్క సూచనలను పట్టించుకోవాల్సిందిగా మాత్రం నేను విజ్ఞప్తి చేయగలుగుతా. చేయగలుగుతుందా లేదా అని చెప్పడానికి చెప్పండి.
తప్పకుండా నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే ఎవరో వింటారనుకని నేను ఆ విషయం చెప్తున్నాను.
అదే
2019 ఏంటంటే 2019 లో కూడా మా రాజా నుంచి ఏంటంటే కంటెస్టెంట్ చేశారు. కంటెస్టెంట్ చేసినప్పుడు నేనేంటంటే సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటాను, వైజాగ్ ఉత్తరాంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాను. రాజ్యంలో ఎవరైతే బీజేపీ అది అభ్యర్థి ఎవరో కనీసం ప్రచారానికి వెనక్కి నేను వస్తానని సోషల్ మీడియాలు ఇచ్చిన అసలు ఎవరున్నారు సార్ రండి మనం తిరుగుదాం. ఓకే, గెలుపు పోవటం తర్వాత మీ వెనక్కి మనం తిరుగుదామన్నా ఒక్క రెస్పాండ్ అవ్వలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా తెలియని వాడికి ఒక దీపం ఇచ్చి మరి అక్కడ చేయించారు. అది ఎవరో తెలియదు, ఎక్కడికి ఒక ప్రచారానికి రాలేదు. జిల్లాలో ఇప్పుడు ఎవరిని కలవాలి? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏంటంటే ఒక సోషల్ మీడియా కాస్త కోస్తా నేను యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఓ పోస్ట్ పెట్టాలంటే సర్లే మనకెందుకు రిస్క్. మనకి ఏంటంటే అంత రిస్క్ చేయలేము. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు ఇంటి వరకు వెళ్ళారనుకోండి, ఇప్పుడు నాకు చాలా మంది మా ఎమ్మెల్యే గారు ఏంటంటే రోడ్లు బాగాలేదు నేను పోస్ట్ పెడితే నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. అదే వార్నింగ్ నాకు ఇంటికి వెళ్ళి మా మదర్ కి ఇచ్చారు అనుకోండి, నేను ఇంకా బయటకు రాలేను కదా.
రోడ్ బాగోలేదని మీరు పోస్ట్ పెడితే మీ ఎమ్మెల్యే గారు మీకు వార్నింగ్ ఇచ్చారండి? ఎవరు ఎమ్మెల్యే మనుషులు? ఓకే, అది కాన్ఫిడెన్స్ పేసు ఎవరండి? ఎమ్మెల్యే
సోషల్ మీడియా కన్వీనర్లు ఉంటారు కదా సార్ ఎమ్మెల్యే దగ్గర.
ఓకే,
మా ఇష్టం మేము ఇదే చేస్తాం. అంతకుముందు వాలంటీర్ నియామకాలు ఉన్నాయి కదా, అప్పుడు కూడా సోషల్ మీడియా కలిగారు మా పార్టీకి మా ఇష్టం ఇచ్చుకుంటాను కూడా
అడగడానికి.
అంటే నేను మరికొంచెం అనేది నేను మరికొంచెం ముందుకు వెళ్తే కంపల్సరీ వాళ్ళు నా మీద కంపల్సరీ వస్తారు.
అదే
వాళ్ళు పెట్టుకున్నట్టు ఉంటుంది కదా.
అదే అదే ఓకే. అంటే సంతోష్ కృష్ణ గారు, యాక్చువల్ గా అంటే మీరు ఐ థింక్ ఎనీ పార్టీ నాట్ ఓన్లీ జస్ట్ బీజేపీ సంబంధ రిప్రజెంటింగ్ ఏ పార్టీ ఎవరో గురించో ఎవరో ఏదో చేస్తారని అంటే దాని ఏమంటారు మనకు వస్తారా అట్లా కాకుండా ఒక నిబద్ధతతో ఒక సిద్ధాంతం దిశగా కష్ట నష్టాలు లేకుండా ఒడిదుడుకులు లేకుండా ఈ బూతులు తిట్ల పురాణాలు లేకుండా ఈ ఇండివిజువల్స్ అంటే ఎవరు ఉండరు. నేను నా సజెషన్, మీరు నన్ను అడిగితే కనుక నా సజెషన్ ఏం చెప్తానంటే, మీరు అలాంటి వాటిని పట్టించుకోకుండా మీరు చేయదలుచుకున్న మీ కంట్రిబ్యూషన్స్ మీరు చేయండి. అక్కడ మీ పార్టీ వృద్ధికి సంబంధించి ఏ కార్యక్రమాలు అయితే, అంటే మీరు మీరు ఏ రూపంలోనైనా కంట్రిబ్యూట్ చేయొచ్చు. యాజ్ యూ సెడ్, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, నలుగురికి మంచి మాటలు చెప్పడం ద్వారా కావచ్చు, నలుగురికి ప్రచారం చేయడం ద్వారా కావచ్చు, మీ ప్రయత్నాలు మీరు కొనసాగిస్తూ ఉండాల్సిందే. ఎవరో వచ్చి ఎక్కడి నుంచో, గుంటూరు నుంచో, విజయవాడ నుంచో, లేకపోతే రాయలసీమ నుంచి ఎవరో వచ్చి, లేదా మీ వైజాగ్ నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి నాకు ఏదైనా వస్తే నన్ను ఆదుకోవాలి, అది ఇలాంటి అంశాలు వస్తేనే అనే ప్రతి దానికి ఎక్స్పెక్టేషన్స్ కాకుండా నేను దిస్ ఈజ్ మై పర్సనల్ సజెషన్. ఓకే, మనం చేయాల్సిన పని, మీరు చేయాల్సిన పని మీరు స్పష్టంగా చేసినప్పుడు ఖచ్చితంగా పరిస్థితులు మీ అందరికీ అనుకూలంగా మారుతాయని మాత్రం నేనైతే చెప్పగలుగుతా. బీజేపీ ఈజ్ అ రికనింగ్ ఫోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా తెలుగుదేశం ఆ స్థానాన్ని ఖాళీ చేసిన రోజున బీజేపీ ఒక బలీయమైన శక్తిగా ఎదుగుతుంది. ఎదిగిన రోజున అంటే ఇదేనే కాదు, ఏ పార్టీ అయినా సరే మట్టి నుంచి మనం వదిలిన ఎదిగిన క్షణాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటుంది, వాళ్ళకి సరైనటువంటి సముచిత స్థానం ఇస్తుంది అనేది నా అభిప్రాయం. ఎనీవే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఐ థింక్ టైమ్ ఈస్ ఆల్రెడీ ఓవర్ ఫర్ దిస్ వీక్. మనం వచ్చే వారం యాక్చువల్గా ఈ జరుగుతున్నటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, లైక్ మన ఇంటర్నల్ గా భారత్ లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ అంతర్గతంగా జరుగుతున్నటువంటి అంశాల వెనక చైనా యొక్క పాత్రతో అంతర్జాతీయ కుట్రలు ఎట్లా జరుగుతున్నాయి, వీళ్ళల్లో ఆ ఆటలో మన దగ్గర ఉన్నటువంటి ప్రతిపక్షాలందరూ ఎట్లా వాళ్ళ పాత్రని ఒక పెట్స్ లాగా, చైనాకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ లాగా ఎలా మార్చి ఇక్కడ భారత్ లో అందర్స్ క్రియేటానికి ప్రయత్నం చేస్తున్నారో మనం వచ్చే వారం విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ శుభరాత్రి. దిస్ ఇస్ ఈశ్వర్ విష్ణు బొట్ల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Advised.